నాలుగవ అధ్యాయం. సూర్యుని కింద జరుగుతున్న దౌర్జన్యాలన్నిటి గురించి నేను ఇంకొకసారి ఆలోచించాను. దౌర్జన్యానికి గురవుతున్న వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే వాళ్లను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు. వాళ్లను బాధ పెడుతున్న వాళ్లు బలవంతులు కాబట్టి ఎవ్వరూ వాళ్లను ఓదార్చట్లేదు. అందుకే బ్రతికి ఉన్నవాళ్లకన్నా చనిపోయిన వాళ్లే ధన్యులని నాకు అనిపించింది. ఇంకా పుట్టని వాళ్లు వీళ్ళిద్దరికన్నా ధన్యులని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్లు సూర్యుని కింద జరిగే చెడు విషయాల్ని చూడలేదు. పోటీతత్వం వల్ల మనుషులు ఎంతో శ్రమిస్తారని, ఎంతో నైపుణ్యంగా పనిచేస్తారని నేను గమనించాను. ఇది కూడా వ్యర్థమే, గాలికోసం ప్రయాసపడమే. మూర్ఖుడు చేతులు ముడుచుకొని కూర్చుంటాడు, కాబట్టి అతని శరీరం క్షీణించిపోతుంది. రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాసం ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు. సూర్యుని కింద ఉన్న ఇంకో వ్యర్థమైన దానిమీద నేను మనసు పెట్టాను. తోడులేని ఒక ఒంటరివాడున్నాడు. అతనికి కుమారుడుగాని సహోదరుడుగాని లేడు. అయినా అతను పడే ప్రయాసకు అంతే లేదు. అతని కళ్ళు సంపదలతో తృప్తిపడవు. కాని అతను, నేను నా సుఖాల్ని త్యాగం చేసి ఎవరికోసం ఇంతగా కష్టపడుతున్నాను అని ఆలోచించడు. ఇది కూడా వ్యర్థం, దుఃఖకరం. ఒక్కరికన్నా ఇద్దరు ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ల కష్టం వల్ల వాళ్లకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. వాళ్లలో ఒకరు పడిపోతే తోటి వ్యక్తి అతన్ని పైకి లేపుతాడు. కాని ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే అతన్ని ఎవరు పైకి లేపుతారు? అంతేకాదు, ఇద్దరు కలిసి పడుకుంటే వాళ్లకు వెచ్చగా ఉంటుంది. కాని ఒంటరివాడికి ఎలా వెచ్చదనం కలుగుతుంది? ఒంటరివాడి మీద ఎవరైనా పైచేయి సాధించగలరు. కాని ఇద్దరుంటే ఇద్దరు కలిసి వాణ్ణి ఎదిరించగలరు. మూడు పీటల తాడు త్వరగా తెగిపోదు. హెచ్చరికల్ని ఇక ఏమాత్రం పట్టించుకొని మూర్ఖుడైన ముసలిరాజు కన్నా పేదవాడే అయినా తెలివిగల పిల్లవాడు నయం. ఎందుకంటే ఆ రాజు పాలనలో అతను పేదవాడిగా పుట్టినా చెరసాలలో నుండి బయటికి వచ్చి రాజవుతాడు. సూర్యుని కింద తిరిగే సజీవులందరి విషయంలో, అలాగే రాజు తర్వాత అతని స్థానంలోకి వచ్చే యువరాజు విషయంలో ఏం జరుగుతుందో నేను ఆలోచించాను. అతనికి మద్దతిచ్చే వాళ్లకు అంతు ఉండదు. అయితే ఆ తర్వాత వచ్చేవాళ్లు అతన్ని బట్టి సంతోషించరు. అది కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడమే.